సార్ వందనాలు సార్.
బ్రదర్ సమయం తీసుకోండి.
థ్యాంక్స్ సార్. మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారమును అతిక్రమించున్నారని అడిగిరి. సో థ్యాంక్ యూ సార్ వందనాలు సార్.
థ్యాంక్ యూ బ్రదర్. 3-4 వచనాలు ప్రియంక శిష్య
బ్రదర్ గారు,
సమయం తీసుకోండి.
మత్తయి సువార్త 15 అధ్యాయము 3-4 వచనాలు. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చాను.
5-6 వచనాలు ఇమ్మాన్యుయల్ బ్రదర్. ఇమ్మాన్యుయల్ బ్రదర్ జాయిన్ అయ్యారా
సార్? ఇమ్మాన్యుయల్ బ్రదర్ ప్లేస్ లో ట్రైనింగ్ టీమ్ నుండి ఇసాక్ గారు తీసుకుంటారు.
మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు.
తర్వాత 7-9 వచనాలు 7-8-9 వచనాలు ఇస్తే సిస్టర్ గారు.
వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గురించి ప్రకటించిన మాట సరి అయినది అని వారితో చెప్పి. థ్యాంక్ యూ బ్రదర్.
థ్యాంక్ యూ సార్. క్రాంతి కుమార్ బ్రదర్ గారు 10-11 వచనాలు.
పది 11 వచనాలు. జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి, నోట పడున్నది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చున్నదియే మనుష్యుని అపవిత్రపరుచునని వారితో చెప్పెను.
12-13 వచనాలు చెన్నై మాస్టర్ గారు.
అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిదని మీకు తెలియనా అని ఆయనను అడగగా ఆయన, పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును.
వారు జోలికి పోకుడి, వారు వృద్ధివారయుండి వారికి త్రోవ చూపు వారు, వృద్ధివాడు వృద్ధివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు ముండలో పడదురు గదా అని. ప్రైస్ లో
సార్. 15-16 వచనాలు ఉదయ్ బ్రదర్.
సార్ ప్రైస్ లో సార్. అందుకు పేతురు, ఈ ఉపమాన భావం మాకు తెలుపమని ఆయన అడుగ్గా ఆయన, మీరు ఇంతవరకు అవివేకులై ఉన్నారా? థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లో
17-18 వచనాలు
నోటిలోనికి పోనిదంత కడుపులో పడి బహిర్భూమిలో విడిపబడును గాని నోటి నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరుచున్నావని మీరు గ్రహింపరా?
19-20 వచనాలు మెర్సీ సిస్టర్.
బ్రదర్ గారు, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణులు హృదయములో నుండే వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనం చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పాను.
చక్కగా వాక్యం తమ కేటాయించిన వాక్యం స్టడీ టీమ్ వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క పవిత్ర లేఖన గ్రంథాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. దేవా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ నేను మీ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి యొక్క బైబిల్ స్టడీని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. దేవ మరి ఇవ్వబడినటువంటి స్టడీ టీం ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. దేవ మీ సన్నిధిని మా మధ్యకు ఆహ్వానిస్తా ఉన్నాం. దేవ మరి మీరు ఈ యొక్క లేఖనాలు ఏ ఉద్దేశంతో మీరు మా కొరకు లిఖించారు ఆ ఉద్దేశాన్ని నాయన మరి యొక్క బైబిల్ స్టడీ ద్వారా మేము గ్రహించడానికి చాలా కృపణ ప్రభువా మాకు మీరు అనుగ్రహించమని సహాయం చేయమని వేడుకుంటున్నాం. అయ్యా మరి నరేష్ బ్రదర్ ని బట్టి నాయన ప్రియాంక సిస్టర్ ని బట్టి ఐజాక్ బ్రదర్ ని బట్టి ఇస్తే సిస్టర్ ని బట్టి నాయన క్రాంతి కుమార్ బ్రదర్ ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. నేను బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచిగా డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి చాలా కృప మీరు అనుగ్రహించండి. చెన్నై మాస్టర్ గారిని, మరేమ్మ సిస్టర్ గారిని, ఆయన ఉదయ్ బ్రదర్ ని, మైకల్ బ్రదర్ ని, మీరు సిస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మీ సన్నిధి కాపుతాలు మీ ఆత్మ సహాయాన్ని మీరు అనుగ్రహించండి. మంచి డిస్కషన్ జరిగించడానికి చాలా కృప మీరు అనుగ్రహించండి. అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి ఆయన మీరు కృప చూపించి సహాయం దయచేయమని వేడుకుంటూ మీ యొక్క ఆత్మ సహాయాన్ని అర్థిస్తూ ఆయన మీరు మా మధ్య ఉండమని ఆయన మీరు కృప చూపించి సహాయం దయచేయమని వేడుకుంటూ యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి గమనించండి, పార్టిసిపెంట్స్ కూడా చక్కగా మీకు మీ యొక్క ప్రశ్నలు, మీ యొక్క డిస్కషన్, మీ వాయిస్ అయితే కట్ చేయబడుతుంది కానీ చక్కగా మీరు చాట్ బాక్స్ ద్వారా మీరు కూడా యాక్టివ్ గా మీ యొక్క విషయాలు కూడా మరి పంచుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. బ్రదర్స్ సిస్టర్స్ అందరు కూడా యాక్టివ్ గా మీ యొక్క ప్రశ్నలు, మీ యొక్క అనుమానాలు, మీ యొక్క విషయాలన్నీ కూడా మరి చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మొదటిగా మనకి ఇవ్వబడినటువంటి నియమాల్లో భాగంగా సొంత మాటల్లో ఈ యొక్క వాక్యం మీకు ఎలా అర్థమైనటువంటిది సొంత మాటల్లో చెప్పాలి. నరేష్ బ్రదర్, మిగతా వాళ్ళు కూడా గమనించండి, అన్ని విషయాలు పంచుకుంటున్నారా, ఏమన్నా ఒమిషన్స్ కానీ ఎడిషన్స్ కానీ చేస్తున్నారా గమనించాలి. వాటిని ప్రేమపూర్వకంగా దిద్దుబాటు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి యాక్టివ్ గా కేవలం మీ పోర్షన్ మాత్రమే కాకుండా పక్క వాళ్ళు మాట్లాడేటువంటి కూడా అబ్జర్వ్ చేయవలసిందిగా మనం చేస్తాం. మేము నరేష్ బ్రదర్ సమయం తీసుకోండి.
సార్ వందనాలు సార్. సార్ మొదటి రెండు వచనాల్లో శాస్త్రులు పరిసయ్యులు కొంతమంది యెరూషలేము నుంచి యేసు ప్రభు దగ్గరికి వచ్చి భోజనం చేయడానికి ముందు నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోవట్లేదని చెప్పి వీళ్ళు పెద్దల పారంపరాచరణ అతిక్రమిస్తారని ప్రశ్నిస్తూ యేసు ప్రభు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. సార్ వందనాలు సార్.
వందనాలు బ్రదర్. చక్కగా తన మాటలో చెప్పినటువంటి సొంత మాటలో చెప్పినటువంటి నరేష్ బ్రదర్ కి వందనాలు. ప్రియాంక సిస్టర్ గారు 3-4 వచనాలు.
బ్రదర్ గారు, బ్రదర్ గారు ఇక్కడ 3 వచనంలో మీ పారంపరాచార్యను అంటే మీ యొక్క ఆచారం కోసం దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెడుతున్నారు అని చెప్పేసి ప్రభు వారు పరిశీలనను శాస్త్రులను కోసం వేశారు బ్రదర్ గారు. అలాగే 4 వచనంలో తన తండ్రిని తన తల్లిని ఎవరైతే గర్భపరచారో వారి మీదకి మరణం కలుగుతుందని చెప్పేసి ప్రభు వారు హెచ్చరిక చేశారు బ్రదర్ గారు.
ఐజాక్ బ్రదర్ 5-6 వచనాలు.
ఇక్కడ తల్లిని తండ్రిని కనపరచవలసిన అవసరం లేదన్నట్టుగా పరిసయ్యులు భావిస్తూ ఉంటున్నారు. ప్రభు వారు దాన్ని ఖండించారు. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారంటే వాళ్ళ ఆచారం అలా ఉంది కాబట్టి ఆచార ప్రకారం చేస్తున్నారు. దాని ప్రకారం చేస్తూ దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు అని ప్రభు హెచ్చరించారు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.
7-9 వచనాలు.
నటించేవారా అని ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గౌరవిస్తారు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. వారి మనుషులు కల్పించిన నియమాలను దైవ సిద్ధాంతాలుగా బోధిస్తున్నారు, వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. యెషయా ఈ విధంగా యెషయా నీ గురించి చెప్పిన ప్రవచించిన మాట సరిగ్గా సరిపోతుంది అని చెప్పి చెప్పినట్టుగా ఉంది ఉంది బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.
థ్యాంక్ యూ సిస్టర్. క్రాంతి బ్రదర్ 10-11 వచనాలు.
క్రాంతి కుమార్ అన్న ప్రైజ్ లెటర్ అన్న. యేసు ప్రభులు వారు జన సమూహాలను పిలిచి మీరు విని గ్రహించండి, నోట్లో నుంచి కడుపులోనికి వెళ్లేది కూడా మనిషిని ఏది అపవిత్రం చేయదు, కాని హృదయంలోంచి నోటి ద్వారా బయటకు వచ్చేటువంటి మాటలే మనిషిని అపవిత్రపరుస్తాయని అక్కడ చెప్పినట్లుగా నేను అర్థం చేసుకున్నాను. ప్రైజ్ లాట్.
ఓకే బ్రదర్, ప్రైజ్ సార్. మాస్టర్ గారు, చెన్నై మాస్టర్ గారు, 12:13 వచ్చినాం. మాస్టర్ గారు,
జన సమూహంతో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు విన్నటువంటి
బ్రదర్ వాయిస్ రావట్లేదు.
బ్రదర్, ఓకే బ్రదర్. జన సమూహంతో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు విన్నటువంటి శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, పరిసయ్యులు మీ మాటలు విని వాటికి అడ్డుపడుతున్నారు, అభ్యంతర పడుతున్నారు, ఆ విషయం మీకు తెలుసా అని యేసుక్రీస్తుని అడిగినప్పుడు ఆయన, పరలోకమందున్న తండ్రి నాటని ప్రతి మొక్కయు పీకి పెళ్లగించబడిన అని చెప్పేసి శిష్యులతో చెప్పినట్టుగా అర్థమవుతుంది బ్రదర్.
ఇప్పుడు 14 వచనంలో నాకేమర్థమైందంటే, గుడ్డివారండి గుడ్డివారికి మార్గం చూపిన ఎడల, గుడ్డివారు గుడ్డివారికి త్రోవ చూపిన ఎడల వారు గుంటలో పడిపోదురు అని చెప్పేసి, అలాంటి వాళ్ళని మీరు జోలికి పోవద్దు అని చెప్పినట్లు నాకు అర్థమైంది.
ఉదయ బ్రదర్, 15:16 వచనాలు మీ సొంత మాటల్లో చెప్పండి. ఉదయ్ బ్రదర్,
అందుకు పేతురు ఈ ఉపమాన భావం మాకు తెలుపమని అనగా, అప్పుడు యేసు ప్రభువారు అంటారు, మీకు ఇంతవరకు అర్థం కాలేదా, మీకు ఇంతవరకు అవివేకులై ఉన్నారని చెప్పేసి యేసు ప్రభువారు పేతురు అంటా ఉంటాడు సార్.
ఓకే బ్రదర్. మైకేల్ 17:18 వచనాలు
సార్. మన నోట్లోకి వెళ్లేవన్నీ మరి కడుపులోకి వెళ్ళి ఆ తర్వాత శరీరంలో నుంచి బయటకు విసర్జింపబడతాయి, గాని మరి వ్యక్తి నోట్లో నుండి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి, కాబట్టి ఇవే వారిని అపవిత్రపరుస్తాయి, ఇది మీకు తెలియదా అని శిష్యుల్ని ప్రభు వారు ప్రశ్నిస్తున్నారు సార్. ప్రైజ్ లేదు సార్.
బ్రదర్ గారు,
ఇవ్వబడినటువంటి వాక్యముల నుంచి నేను అర్థం చేసుకున్నది,
అర్థం చేసుకున్నది కాదమ్మా, సొంత మాటల్లో చెప్పాల్సింది. అర్థమైంది కాదు, ఉన్నదాన్ని సొంత మాటలు వ్యవహారిక మాటల్లో చెప్తారు.
అలాగే బ్రదర్ గారు, హృదయం నుంచి వచ్చినవి మాత్రమే మనిషిని అపవిత్రపరుస్తాయి, కానీ చేతులు పడుకోకుండా భోజనం తినడం అనేది మనిషిని అపవిత్రపరచదు అని చెప్పేసి అభిప్రాయపడుతున్నాను బ్రదర్. ప్రైజ్ లేదు.
చక్కగా మీకు మీ సొంత మాటల్లో ఉన్నటువంటి వాక్యాన్ని స్పష్టంగా చదవగలిగారు, ఆ తర్వాత మీ సొంత మాటల్లో కూడా చెప్పగలిగారు. చెప్పనటువంటి సొంత మాటలో చెప్పిన దానిలో ఏమైనా కరెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే చెప్తారా? కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? అభ్యంతరాలు ఏమన్నా ఉంటే టీం సభ్యులు ప్రేమ పూర్వకంగా దిద్దుబాటు చేయొచ్చు. ఏమైనా ఉన్నాయండి? ఎజ్రా ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారు, స్టడీ టీం వాళ్ళు ఏం మాట్లాడతలేదు, కానీ 11 వచనం హృదయంలో నుండి వచ్చిన మాట అనే లేని పదాన్ని యాడ్ చేశారు అంటున్నారు. 11 వచనం క్రాంతి బ్రదర్. హృదయంలో నుండి వచ్చిన మాటను యాడ్ చేశారు అంటున్నారు. ఓకే రైట్. ఇంకేమైనా ఉన్నాయా స్టడీ టీం వాళ్ళు ఏమి చెప్తారా? కరెక్షన్స్ కానీ ఏమైనా చెప్తారా
సార్? వందనాలు సార్.
నరేష్ బ్రదర్ చెప్పండి.
సార్, లాస్ట్ లో మాట్లాడిన మేడం గారు 17:20 వచనం ఎక్స్ప్లెయిన్ చేశారు, సొంత మాటలు చెప్పారు. 19 వచనం అంటే హృదయం నుంచి వచ్చే ఆ తలంపుల గురించి అది కూడా మిస్ చేసినారు సార్. వందనాలు సార్. అంటే 7 రకాల పాప విషయాలు, చెడ్డ విషయాల గురించి మేడం గారు కొట్టలేదు. అది గుర్తు చేస్తాను సార్.
అవును కదా అమ్మా, మెర్సీ అర్థమైందా? సొంత మాటల్లో చెప్పాలన్నప్పుడు అక్కడ ఏదైతే వాక్యం ఉందో వాక్యాన్ని మొత్తం చెప్తాము, కాకపోతే ఉన్నటువంటి గ్రాంధిక భాషలో కాకుండా మన సొంత మాటల్లో చెప్తాము. మీరు చెప్పేటువంటి క్రమంలో అది మిస్ చేశారు. అర్థమైందా మెర్సీ? ఏమైనా రెస్పాండ్ అవుతావా? రైట్. చక్కగా ఇప్పుడు వచనం వెంబడి వచనంకి మనం వచ్చేద్దాము. మొదటి వచనంలో దాని గురించి మొదటి నరేష్ బ్రదర్, ఇప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా బెటర్ మీరు స్టడీ చేసినటువంటి అంశాలు ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంది, సమయం తీసుకోండి బ్రదర్.
సార్ వందనాలు సార్. సార్ ఈ మొదటి రెండు వచనాల్లో పరిశీలు అదేవిధంగా శాస్త్రులు అనేవాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రావడం అనేది దాన్ని సాధారణంగా నేనైతే తీసుకోవట్లేదు సార్. ఎందుకంటే ఈ పరిశీలు శాస్త్రులు అనేవాళ్ళు ఆ రోజుల్లో చెప్పాలంటే వాళ్ళకు ఒక ఆలోచన సభ అనేది కూడా ఉండేది. ఆ యేసు ప్రభు యొక్క గొప్పతనం విస్తరిస్తుంది కాబట్టి వాళ్ళు ఏదన్నా ప్రభువులో ఒక తప్పు పట్టాలని వెతుక్కొని వచ్చారు. అక్కడ శిష్యులు చేతులు కడుక్కోకుండా తినడము అది సాధారణంగా అపరిశుభ్రతగా వాళ్ళు అనుకోలేదు, కానీ వాళ్ళ వంశ పారంపర్య ఆచారాన్నే మీరుతున్నట్లు అక్కడ యేసుప్రభును ప్రశ్నిస్తూ అక్కడ మాట్లాడుతున్నారనేది నా ఆలోచన సార్. ఇందులో సహోదరులు ఏమైనా ప్రశ్నలు ఏమైనా అడిగితే నేను కొంచెం వివరణిస్తానని నేను చెప్తున్నాను సార్. వందనాలు సార్.
రైట్. బ్రదర్స్ చక్కగా తనకు అర్థమైంది చెప్పారు, తను క్లారిటీగా ఉన్నాడు. మరి ఏదైనా దీనిలో ఏదన్నా మీకు ప్రశ్నలు ఉంటే అడగవచ్చు అని చెప్తా ఉన్నారు. స్టడీ టీం వారు ఏమైనా ప్రశ్నలు అడుగుతారా? బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ స్టడీ టీం వారు రెస్పాండ్ అవ్వాలి. మీరు ఏమి అడగకపోతే మా పార్టిసిపెంట్స్ చాలా చక్కగా అడుగుతున్నారు, పెద్దల పారంపర్య ఆచారం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నారు. పెద్దల పారంపరాచార్యం అంటే ఏంటి, ఇది ఎక్కడది అనేటువంటిది ప్రశ్న. నరేష్ అని చెప్పగలుగుతావా?
సార్ వందనాలు సార్. సార్ యాక్చువల్ గా వీళ్ళు ఒకవేళ మోసే ధర్మశాస్త్రం చెప్పుంటే బాగుండేది, కానీ వీళ్ళే చాలా క్లియర్ గా చెప్తున్నారు పెద్దల పారంపరాచారం అంటే కొన్ని సంవత్సరాలుగా ఈ యూదులే వాళ్ళు కొన్ని ఆచారాలను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్లు నాకు అర్థమవుతుంది సార్. నేను దానియేలు రిఫరెన్స్ బైబిల్లో ఈ పెద్దల పారంపర్యం గురించి కొన్ని స్టడీ చేయగలిగాను సార్. వ్రాయబడినవి కాకుండా వ్రాయబడినవి కూడా రెండు ఆజ్ఞలను దేవుడు మనకి మోషే ద్వారా సీనాయి పర్వతంలో ఇచ్చాడనేది యూదుల యొక్క నమ్మకం సార్. అంటే రాసిచ్చిందే కాదు మోషేకి, రాయకుండా కూడా కొన్ని ఇచ్చాడని వాళ్ళు నమ్ముతా ఉన్నారు. అందులో ఇలాంటి విషయాలు చాలా, చేతులు కొడుకోకుండా తినడము, ఇంకా కేవలము వాళ్ళు తినే ఆహారమే కాకుండా వాళ్ళు ఉపయోగించే అనేక వస్తువులకు కూడా వాళ్ళు అలాగే కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు పెట్టుకున్నారు. ఇది కేవలము వాళ్ళు పెట్టుకున్న ఆచారాలు గాని, అంటే మోషే ద్వారా దేవుడు వ్రాతపూర్వకం కాదు కానీ వ్రాతపూర్వకం కాకుండా కొన్ని ఇచ్చారనేది వాళ్ళ యొక్క ఆలోచన. దాన్ని వాళ్ళు వంశపారపరంగా పాటిస్తూ వస్తున్నారు సార్. అవునా సార్?
ఓకే ఓకే బ్రదర్. ఇంకెవరైనా ఇంకేమైనా బెటర్గా ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా స్టడీ టీం నుంచి, పెద్దల పారంపర్య ఆచారం అంటే ఏంటి?
బ్రదర్ చెప్పొచ్చా బ్రదర్? నేను
మాస్టర్ చెప్పండి.
ఈ పరిసయ్యుల ఆచారాలు అనేవి అప్పట్లో చాలా నిష్ఠగా, ఇప్పుడున్నటువంటి వాళ్ళకంటే కూడా చాలా నిష్ఠగా ఉండే బ్రదర్. అవి వాళ్ళు అపవిత్రమైన చేతులతో భోజనం చేయరు, చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం అనేది వాళ్ళకి అలవాటు ఉండదు. అదేవిధంగా సంత వీధుల్లో గానీ ఎక్కడైనా సమూహాల మధ్యలో వెళ్ళిచ్చినప్పుడు వారు ఇతరులు ముట్టుకున్నా గానీ ఆ సమూహాల నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు నీళ్లు పైన చల్లుకుని శుద్ధీకరణ చేసుకున్న తర్వాత మాత్రమే భోజనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఒకసారి వాడిన గిన్నెల్ని మళ్లీ వాళ్ళు వాటిని వాడటం గానీ అవి చేయాలంటే తిరిగి కడిగి శుభ్రం చేసిన తర్వాత మాత్రమే ఉపయోగించేవారు సార్ ఇల్లు. కాబట్టి ఇలాంటి ఆచారాలు, అదేవిధంగా బందుకట్టు అని చెప్పేసి అంతకుముందు మోషేగా చెప్పనటువంటి వాటిని కూడా వీళ్లు కట్టేసి వాళ్ళ ఆచారాలు కొనసాగిస్తూ ఉండేవాళ్ళని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది బ్రదర్. మార్కు 7:34 ఇట్లా.
అంటే టోటల్ గా ఇప్పుడు పారంపర్యాచారము అంటే వాక్యము చెప్పనటువంటిది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి పద్ధతులు అనుకోవచ్చా?
అనుకోవచ్చు బ్రదర్. ఇప్పుడు 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 వాటికి కూడా సమకాలీన పరిస్థితులు కూడా కంపేర్ చేస్తే చెప్పొచ్చా బ్రదర్?
ఓకే చెప్పండి బ్రదర్.
ఇప్పుడు కొన్ని కొన్ని సంఘాలు మనం చూస్తా ఉన్నట్లయితే ఇప్పుడు కూడాను ఈ డ్రెస్ కోడ్ లాంటివి, ఈ స్టార్స్ లాంటివి, ఈ జీసస్ దీక్ష లాంటివి, మరియమ్మ దీక్ష లాంటివి, అదేవిధంగా వచ్చేసి ఫ్లాగ్స్ ర్యాలీస్ లాంటివి, అంటే జెండాలు ఊరేగించడం లాంటివి, ఇప్పుడు చాలా ఆచారాల్లో మనకి ఆయిల్ ప్రేర్ చేసుకుని మీకు స్వస్థత కలుగుతుంది పొండి, దానికి సంబంధించిన అమౌంట్ కొంత జమ చేసుకుని చెప్పడం, ఇలాంటివన్నీ కూడాను బైబిల్లో లేకపోయినప్పటికి కూడాను వీళ్ళు ఆచారాలు కొనసాగిస్తూ వస్తున్నారు అనేది మనం ఇప్పుడు కంపేర్ చేసుకోవచ్చు బ్రదర్. మనకి బాప్తీసిన తర్వాత టవల్స్ కప్పుకోవడం అని కానివ్వండి, అట్లాంటివి కూడా మనం ఇప్పుడు వాటితో పోల్చుకోవచ్చు అనుకుంటున్నా బ్రదర్. నేను ఇలాంటివి ప్రోత్సహిస్తూ వస్తా ఉన్నారని చెప్పేసి.
ఓకే బ్రదర్. సో చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా మనకి ఇంతమంది మాట్లాడిన తర్వాత పారంపర్య ఆచారములు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది. సో వాక్యంలో దేవుడు చెప్పకుండా మరి ఇవి మనుషులు పద్ధతుల్లాగా పెట్టుకుని వాటిని పాటించేటువంటి వాటిని మనుషు ఈ యొక్క పెద్దల యొక్క పారంపర్యాచారాలు అంటారు. ఉదాహరణకు వాస్తవానికి ఇది అసలు ఎలా డెవలప్ అయింది అంటే కనుక నిర్గమాకాండములో మనం చూస్తే 20:18-21 నుంచి మనం చూసినట్లయితే అక్కడ చెప్పబడినటువంటి అంశం ఏంటంటే మరి యాజకులు పరిశుద్ధ స్థలంలోకి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు అక్కడ మనకి చెప్పబడ్డాయి. అలాగే 40:32 కూడా మనకు ఆ విషయాలు ఉంటాయి. సో దాన్ని వీళ్ళు ఎలా తీసుకొని వచ్చారంటే అందరూ మరి ఈ యొక్క కంపల్సరిగా చేతులు కడుక్కోవాలి అనేటువంటిది ఈ యొక్క ఆచారంగా పెట్టేశారు. సో అది పాటించడమే ఒక విధానంగా వీళ్ళు మారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. సో దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని వేరుగా తీసుకొని వస్తూ కొత్త సిద్ధాంతాన్ని లేకుంటే కొత్త విషయాల్ని వీళ్ళు ఏర్పాటు చేసుకుని దాన్ని పాటించడం అనేటువంటి విషయంలోకి రావడం. సో దీని పెద్దల యొక్క ఆచారంగా దాన్ని పాటిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఇది మొత్తానికి పారంపర ఆచారంగా. సో చాలా చక్కగా మరి పార్టిసిపెంట్స్ కూడా చాట్ బాక్స్ లో తమ యొక్క ఉద్దేశాలు, తమ యొక్క ఆలోచనలు పంచుకుంటా ఉన్నారు. పెద్దల పారంపర ఆచారము, యూదుల ఆచారం అని ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు. తర్వాత ఆచారంకు వాక్యాధారం ఏమైనా ఉందా, ఆచారం అంటేనే వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకునేటువంటిది, దానికి ఇంకా వాక్యాధారము వాళ్ళు సొంతంగా తయారు చేసుకుని వాక్యంలో చెప్పనటువంటిది, వాళ్ళు సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటిది, మనుషులు కల్పించినటువంటి పద్ధతులు అని యస్ మణిగా చెప్తా ఉన్నారు. దేవుడు మోషేకి ఇచ్చిన లిఖితపూర్వక ధర్మశాస్త్రం కాకుండా యూదుల మత పెద్దలు మరి రబ్బీలు తరతరాలుగా నోటి మాటగా అందించిన అదర నిబంధనలు మరి యొక్క మనుషుల పారంపరాచారాలు అని సూచన స్వీకరణ చేస్తారని చెప్తా ఉన్నారు. భక్తి ఆచారంగా కాకుండా హృదయం నుంచి ఉండాలి, పుష్పవాణి అనంతపురం నుంచి చెప్తా ఉన్నారు. తర్వాత పరిశైలు మరి శాస్త్రులు ఎంతో గౌరవించిన ధర్మశాస్త్రం యొక్క లిఖిత ఓరల్ సాంప్రదాయాలు మరియు వ్యాఖ్యానాలు అట అని బ్రదర్లు చెప్తా ఉన్నారు. పాత నిబంధన ముగిసే సమయానికి యూదా మత పెద్దలు దేవుని అసలు వాక్యానికి అదనంగా అనేక చిన్న చిన్న విషయాలు చేర్చారు. దీన్ని యేసుక్రీస్తు కాలంలో పెద్దల పారంపర్యం ఆచారాలు ఆధారాలు అంటే సమాజంలో వ్యవహరిస్తూ పాటిస్తూ వచ్చే పద్ధతులే ప్రత్యేక నియమావళిగా ఆధారాలు కావు, కానీ ఉండవు, ఆధారాలు ఏమి ఉండవు అని చెప్తున్నట్టు రైట్. ఇది చక్కగా పార్టిసిపెంట్స్ కూడా చెప్తా ఉన్నారు. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా మొదటి 2 వచనాల నుంచి?
అలా వాక్యాధారం అడిగారనా,
మాట్లాడచ్చనా?
3వ వచనంలోనే 7వ మార్కు సువార్త 7వ అధ్యాయం 3వ వచనంలో కూడా అట్లాగే 15వ అధ్యాయంలో కూడా పెద్దల పారంపర్యాచారము అని ఉందనా? ఇది పెద్దలు అంటే వాళ్ళ వంశ పారంపర్యంగానే వస్తుందని వాక్యంలోనే ఉందనా? ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కాదు, వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు అనేది 2వ వచనం నుంచి కంటిన్యూషన్ ఉందని.
ఓకే రైట్. ఇక్కడ వాక్యంలోనే చూపిస్తా ఉన్నారు, సో 7వ అధ్యాయంలోను అలాగే 15వ అధ్యాయంలోను పెద్దలు ఏర్పాటు చేసిబడి అనేటువంటిది చెప్తా ఉన్నాను. రైట్, ఇంకేమన్నా విషయాలు చెప్తారా మొదటి 2 వచనాల్లో? సో దానికి 3-4 వచనాలు ఇంకేం లేనట్టు ముందు కదా 3-4 వచనాలు ప్రియాంక సిస్టర్ గారు.
ఇంతకుముందు మన బ్రదర్స్ గారు చెప్పినట్లు కానీ ఇక్కడ వాళ్ళు దేవుని ఆజ్ఞలను ఎందుకు ఉల్లంఘిస్తున్నారు అని చెప్పేసి అడగలేదు బ్రదర్ గారు. ఎందుకు పెద్దల సాంప్రదాయాన్ని ఉల్లంఘిస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు బ్రదర్ గారు. అంటే వాళ్ళు మనుషుల యొక్క సాంప్రదాయానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ ప్రభు యొక్క ఆజ్ఞలను పక్కన పెడుతున్నారు. ఈ యొక్క మనుషుల ఆచారాలను పాటించే క్రమంలో ప్రభు యొక్క ఆజ్ఞలను అతిక్రమిస్తున్నట్లుగా అతిక్రమించారు కాబట్టి ప్రభువారు పరిశీలన శాస్త్రాలను స్వచ్ఛం వేశారు బ్రదర్ గారు. అలాగే ఇక్కడ తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనా తల్లినైనా దూషించేవాడు తప్పక మరణం పొందవాలని ప్రభువారు తెలియచారు బ్రదర్ గారు. అంటే మనం ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ తండ్రిని ఈ తల్లిని గౌరవించాలి. మనకి ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞగా ఇవ్వబడింది బ్రదర్ గారు. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్ మంత్రు కగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము అని చెప్పేసి మనకి ఇవ్వబడింది బ్రదర్ గారు. అలాగే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6:2లో నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్ మంత్రు కగదు అని చెప్పేసి రాయబడి ఉంది బ్రదర్ గారు. అలాగే 3rd పాయింట్ వచ్చేసరికి 1 తిమోతి 5:4 మీరు మొదట తమ ఇంటి వారి ఎదుట భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులను ప్రతి ఉపకారం చేయటకును నేర్చుకున్న వాళ్ళని మీ దేవుని దృష్టికి అనుకూలమైనది అని చెప్పేసి రాయబడి ఉంది కదా గారు. అంటే ఇక్కడ మనం దేవుని గురించి మాట్లాడవచ్చు, దేవుని గురించి
మాట్లాడితే బాగుంటుంది. అంటే ఎక్కువగా చెప్పుకుంటా పోతే అలా కాకుండా
మరి ముందు గారికి ప్రశ్నలు ఏమైనా ఉన్నాయో అడగండి. ఏం లేకపోతే స్టడీ టీమ్ వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు సిస్టర్ గారు సమాధానం.
రైట్, 3-4 వచనాల నుంచి సిస్టర్ గారు చాలా క్లారిటీతో ఉన్నారు. సిస్టర్ గారికి అర్థమైంది. మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయి సిస్టర్ గారు 3-4 వచనాల నుంచి?
ప్రశ్నలు ఏం లేదు బ్రదర్ గారు, నాకు క్లారిటీ వచ్చింది బ్రదర్ గారు 3-4 వచనాలు.
రైట్, 3-4 వచనాల నుంచి చాలా క్లారిటీతో సిస్టర్ గారు ఉన్నారు. స్టడీ టీమ్ వైపు నుంచి ఏమైనా ప్రశ్నలు కానీ మీరేమన్నా మీకు క్లారిఫికేషన్ ఏమైనా కావాలన్నా కూడా మీరు అడిగితే సిస్టర్ గారు చదవడానికి రెడీగా ఉన్నారు.
వాళ్ళ పారంపర్య ఆచారాల నిమిత్తం దేవుని ఆజ్ఞను వాళ్ళు ఎట్లా అతిక్రమిస్తున్నారు?
ఓకే, వారి యొక్క ఆచారాల నిమిత్తము దేవుని వాక్యాన్ని ఎలా అతిక్రమిస్తున్నారు అనేటువంటిది మీకున్నటువంటి డౌట్ అంతేనా?
అంతే అండి, అంతే.
చెప్తారమ్మా
బ్రదర్ గారు, ఇక్కడ వాళ్ళ యొక్క పారంపరాచార్యం నిమిత్తం ఆజ్ఞని ఎలా అతిక్రమిస్తున్నారంటే మనకి తర్వాత వచనంలో వాళ్ళే చెప్తా ఉంటారు కదా బ్రదర్ గారు, తన తండ్రినైనను గణపరచనక్కర్లేదు అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు కదా బ్రదర్ గారు. నేను దాన్ని బట్టి వాళ్ళు ప్రభు యొక్క ఆజ్ఞను అతిక్రమించారని చెప్పేసి అనుకుంటున్నాను బ్రదర్ గారు.
ఓకే, చాలా చక్కగా సిస్టర్ గారు చెప్తా ఉన్నారు బ్రదర్. కిందన ఏసయ్య చెప్తున్నాడు వాళ్ళు ఏ విధంగా దాన్ని అతిక్రమిస్తున్నారు అనేటువంటిది. ఓ పక్క దేవుని ఆజ్ఞేమో తల్లిదండ్రులను సన్మానించండి, వాళ్ళని గౌరవించండి, వాళ్ళని దూషించొద్దు, ఒకవేళ దూషిస్తే మనం శిక్ష పడుతుంది అనేది దేవుని యొక్క ఆజ్ఞ ఉంది. వీళ్ళేమో పర్లేదు, మరి తల్లిదండ్రులకు ఏదైతే గౌరవించాల్సిందో ఇవ్వాల్సిందిందో అది దేవునికి అర్పితము మరి అని గనక చెప్తే సరిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆగిపోతా ఉన్నారు. సో దీని వల్ల ఇట్లా వాళ్ళు వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టి ఆచారాలు పార్టిసిపేట్ చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. క్రాంతి బ్రదర్, ఏమన్నా మీ ప్రశ్నకు డౌట్ జవాబు వచ్చిందా?
అన్నా దేవునికి అర్పించటం అక్కడ తప్పనేది, తల్లిదండ్రులను దేవుని కంటే ఎక్కువగా చూడాలనేది మనం అక్కడ ఎట్లా తీసుకోవాలి?
రైట్, ఇప్పుడు మీ డౌట్ తల్లిదండ్రుల కన్నా దేవునికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని వాక్యం చెప్తుంది కదా, కాబట్టి దేవునికి ఇవ్వడంలో తల్లిదండ్రుల కన్నా కూడా దేవునికి ఇవ్వడం తప్పేముంది అనేటువంటిది ఆన్లియర్ ఆలోచన అంతేనా?
అంతే అన్న, అంతే అన్న.
బ్రదర్ మంచి ప్రశ్న అడుగుతా ఉన్నారు. స్టడీ టీమ్ వారు మీరు చక్కగా సమాధానం చెప్పాలి. వాక్యంలో మీ తల్లినైనను తండ్రినైనను అందరినీ ఉపేక్షించకపోతే మీరు నాకు పాత్రలు కారు అనేటువంటిది వాక్యం చెప్తా ఉంది. ఆ ఉద్దేశంతోనే అట్లాగే వీళ్ళు కూడా మరి వాళ్ళ తల్లిదండ్రులకు చేయాల్సినటువంటి గౌరవం అంతా కూడా తీసి మరి దేవునికి చేస్తా ఉన్నారు. అప్పుడు తప్పేముంది, ఎందుకు దీన్ని తప్పపడతా ఉన్నారు అనేటువంటిది క్రాంతి బ్రదర్ యొక్క ప్రశ్న. స్టడీ టీం వాళ్ళు ఏమని చెప్తారు సమాధానం? మీరేమనుకుంటున్నారు?
సార్ వందనాలు సార్.
నరేష్ బ్రదర్ చెప్పండి.
సార్, ఇందాక బ్రదర్ గారు మాట్లాడుతూ దేవుని కంటే ఎక్కువగా కనపరచాలన్నట్లుగా ఒక మాట ఇచ్చేశారు సార్. కానీ ప్రభు మనకి ముందుగానే ఆయన ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఆజ్ఞలలో మనకి నిర్మకనుడు చూస్తాము. ఆయన తల్లిదండ్రుల్ని సన్మానించమన్నాడు, అంటే గౌరవించమన్నారు, వాళ్ళ అక్కర్లో తోడుగొనమన్నారు. అంతేగాని దేవుని కంటే ఎక్కువగా తల్లిదండ్రులు కనపరచాలన్నమాట మనకి అక్కడ ఉండదు సార్. వీళ్ళు నిజంగానే వాళ్ళ యొక్క వంశ పారంపర్య ఆచారాలలో ఆ దేవుని ఆజ్ఞ మీరుతున్నారు కాబట్టి అందులో ఇక్కడ ప్రధానమైనది తల్లిదండ్రులు కనపరచాలనే మాటను ప్రభు ఇక్కడ కోట్ చేస్తున్నారు. కేవలము ఈ తల్లిదండ్రులని విషయంలో మాత్రమే కాదు కానీ మనకు మార్క్స్ వరకులో చూస్తే సార్, ఆ మార్కు 7:13 వాళ్ళ వంశ పారంపర్య నిమిత్తము దేవుని వాటిని నిరపేక్షించడంలో అలాంటివి అనేకములు వీళ్ళ చేస్తున్నట్లుగా మనకి చూడొచ్చు. కానీ ఇక్కడైతే తల్లిదండ్రుల గురించి చెప్పారు. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించమని చెప్పలేదు కానీ ఆజ్ఞలు, ఒక ఆజ్ఞను, ప్రధాన ఆజ్ఞను వాళ్ళు మీరుతున్నట్లు ఇక్కడ ప్రభుల వారు ఈ పరిశీలితో శాస్త్రులతో చెప్తున్నారు సార్. వందనాలు సార్.
ఓకే, ఇప్పుడు మీరు ఒక మాటలో చెప్పండి బ్రదర్. ఇప్పుడు తను ఏమని అడుగుతున్నాడంటే వాక్యంలో తల్లినైనా తండ్రినైనా ఉపేక్షించకపోతే నాకు పాత్రలు కారు అనేది వాక్యం చెప్తుంది కదా, మరి వీళ్ళు అట్లాగే మరి తల్లిదండ్రుల కన్నా కూడా మరి దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కదా, దాన్ని ఎందుకు యేసయ్య తప్పు పడుతున్నాడు అనేటువంటిది క్రాంతి బ్రదర్ అడుగుతున్నారు. దీనికి మీరు సమాధానం పాటలో చెప్పండి. అర్థం లేదు. ఆజ్ఞలు పాటించమంటున్నారు అంటే అంతేనా?
సార్, ఆజ్ఞలు పాటించమన్నారు అంటే దేవునికి అర్పించేస్తే తల్లిదండ్రులు అసలు గణపరచాల్సిన అవసరమే లేదని చెప్తున్నారు కదా సార్, 15:5 కాబట్టి ప్రభు వారిని ప్రశ్నిస్తున్నాడు సార్.
ఓకే, ఇంకెవరన్నా ఇంకొకరు చెప్తారా? ముందు మైకల్ బ్రదర్.
సార్, నేను కూడా బ్రదర్ తో ఏకే వేస్తున్నా సార్. ఇక్కడ తల్లిదండ్రుల్ని పట్టించుకోవాలని మరి యూదులు కూడా నమ్ముతారు, కాకపోతే వాళ్ళ సంప్రదాయాల ప్రకారం వాళ్ళ ఒక దేవుని ధర్మశాస్త్రాన్ని నుంచి ఒక లూప్ హోల్ తయారు చేసుకుని దేవుడికి ఒక ప్రత్యేకమైన ముక్కు మొక్కుకుని ఆయన కర్పిస్తే ఇంకా మా తల్లిదండ్రుల్ని ఇంకా పట్టించుకోవాలని అవసరం లేదన్నట్టుగా వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళ ఆచారాలు ఉన్నాయి సార్. కాబట్టి వాళ్ళ ఒక లూప్ హోల్ తయారు చేసుకుని ఈ సంప్రదాయాల ఆచారాలని వాళ్ళ తల్లిదండ్రులు కనపరచట్లేదని నేను అనుకుంటున్నా సార్.
అంటే బ్రదర్ అడుగుతుంది ఏంటంటే, వాక్యమే చెప్తుంది కదా దేవుణ్ణి ఎక్కువగా మనము, అది తను అడుగుతున్నటువంటి పాయింట్. మాస్టర్ గారు చెప్తారు.
బైబిల్ గ్రంథంలో ఏదైనా సరే మనం అతిగా ఆనందించినా అతిశయపడినది దేవుణ్ణి పట్ల మాత్రమే ఆనందించాలి, అతిశయపడాలి. ఆయన కంటే ఘనముగా, ఆయన కంటే ఎక్కువగా ఎవరిని కూడాను ఆ దేవుని యొక్క ప్లేస్ లోకి తీసుకురావద్దని చెప్పి బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది సార్. అది అయితే ఇక్కడ తల్లిదండ్రులను ఘనపరచడం అంటే వాళ్ళని సన్మానించాలని చెప్పేసి వాక్యం క్లియర్ గా చెప్తుంది. 10 ఆజ్ఞలుగానూ నీ తల్లిని తండ్రి సన్మానింపు అంటే దేవుని కంటే ఎక్కువగా పూజించమని గాని ఆరాధించమని గాని కాదు సార్. మరి వాక్యం క్లియర్ గా చెప్తుంది దేవుని తర్వాత ఏదైనా సార్ నీ తల్లిని గాని తండ్రిని గాని కుటుంబీకుని గాని సమస్తాన్ని వదిలేసి రమ్మంటాడు యేసు ప్రభు వారు. కాబట్టి దేవుని తర్వాతే తల్లిదండ్రులు అనేది
అన్నా ప్రైజ్ లాగా. నేను మైకిల్ బ్రదర్ తో ఏకీభవిస్తున్నా అన్న. మనము ఇక్కడ నేను కొంచెం స్టడీ చేసిన దాని ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మీద ప్రేమతో కాదు కానీ వాళ్ళు ఒక ఆచారంగా ఒక సాంప్రదాయంగా వాళ్ళు చేస్తున్నారన్న. వాళ్ళు తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది ఏం చేస్తున్నారంటే దేవుడికి ఒక ఆచారంగా ముడుపు కడుతున్నారు. ఇందాక మొక్కుకుంటున్నారని మైకిల్ బ్రదర్ చెప్పారు. అట్లాగే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆచారబద్ధకంగా దేవునికి ఇస్తా, తల్లిదండ్రులకు అసలు ఏమీ వాళ్ళు హెల్ప్ చేయట్లేదు, దేవుణ్ణి గణపరచలేదని, తల్లిదండ్రుల్ని గణపరచని అక్కర్లేదని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఆచారబద్ధంగా చేస్తున్నారని యేసయ్య కూడా చెప్తా ఉన్నాడు. మీరు ఆచారబద్ధం ఆచార సాంప్రదాయాల నిమిత్తం దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు అని అంటున్నాడు. ఇక్కడ దేవుణ్ణి వాళ్ళు గణపరచట్లేదు, దేవుణ్ణి వాళ్ళు గొప్పగా చేయట్లేదు, కాని ఆచారబద్ధంగా చేస్తున్నారు కాబట్టి ఆచారబద్ధంగా చేయటం దానికంటే కూడా దేవుని ఆజ్ఞను పాటించడం ముఖ్యం కాబట్టి వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చని నేను స్టడీ చేశాను. ప్రైజ్ లెటర్.
ఓకే బ్రదర్, మీరు అలా స్టడీ చేసి మీరు చెప్పేస్తే మనకు సమయం సేవ్ అవడానికి అవకాశం ఉంటుంది.
బ్రదర్ ఒక మాట బ్రదర్ చెప్పొచ్చా?
చెప్పండి.
ఒక విషయం, మనము లేవీ కాండం 29 గాని, ద్వితీయ ఉపదేశ కాండం 5:16 గాని, ద్వితీయ ఉపదేశ కాండం 27:16 గాని, మార్కు సువార్త 7:10 ఈ 4 వచనాలు గాని మనం తీసుకున్నట్టయితే బ్రదర్, ఒక చోట వచ్చేసి తల్లిదండ్రులను దూషిస్తే మరణ శిక్ష, నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు తల్లిదండ్రులు సన్మానింపము, నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు, తల్లిదండ్రులను ఘనపరచవలను, దూషించిన వారికి మరణ శిక్ష. ఇలాంటి సందర్భాల్లో ప్రజల్లో ఉన్నటువంటి మానసిక బలహీనతని ఆధారం చేసుకుని ఇలాంటి సందర్భాల్లో మీరు ఆ తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది దేవునికి అర్పితమని చెప్పేసి మా దగ్గరకు వచ్చేసి మా గుళ్ళోను హుండీలోను వేసినట్లయితే ఆ శాపాల నుంచి మీరు తప్పించుకోవచ్చు అనేటటువంటి ఒక దురాచారాన్ని పరిసయ్యులు ప్రజల్లోకి తీసుకొచ్చారని చెప్పి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది బ్రదర్. ఒకసారి గమనించండి బ్రదర్.
ఓకే ఓకే బ్రదర్. రైట్, చాలా చక్కగా మొత్తానికి ఫైనల్ గా ఈ యొక్క ఈ ప్రశ్నకి కన్క్లూజన్ ఏమని చేస్తా ఉన్నారంటే వీళ్ళ యొక్క ఉద్దేశం నిజంగా దేవుని కనపరచాలని కాదు, కానీ ఈ యొక్క ఆచారాన్ని అడ్డు పెట్టుకుని తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి ఘనత లేకుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన పోషణ అది ఇవ్వకుండా మరి వాళ్ళు దాన్ని ఆచారాన్ని అడ్డం పెట్టుకుని దేవుని యొక్క మాటను మీరుతా ఉన్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకుంటూ ఉన్నాము. రైట్, ఆనాడు ఉన్నటువంటి ఆచారాల గురించి మనం డిస్కస్ చేస్తా ఉన్నాము. మరి నేటి పరిస్థితి ఏంటి, నేటి పరిస్థితుల మీద ఎలాగున్నాయని మీరు అంటారు? వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఆచారాలకు అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. నేడు అలాంటి పరిస్థితులు ఉన్నాయా, లేకుంటే ఇప్పుడంతా కూడా వాక్యానుసారంగానే వాక్యానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నామా, దీని మీద ఏదైనా మాట్లాడతారా?
ఇప్పుడు బ్రదర్ ఇప్పుడు కూడాను అలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడాను సంఘంలోను ఈ అబద్ధ బోధ ప్రవక్తలను ఉన్నాయి బ్రదర్. ఇక్కడ మనకి చాలా డినామినేషన్ గా చూస్తే వాళ్ళ ప్యాకేజ్ లాగా, ఇదిగో మన చర్చికి వస్తే 10,000 ప్యాకేజీ, 10,000 కట్టేసి ప్యాకేజీ జాయిన్ అవ్వండి, ఇదిగో స్టాల్స్ పెట్టుకోండి, దానికి సంబంధించినటువంటి కొంత రెంట్ కట్టి రెంట్ చెల్లించి మనకి ప్రేయర్ కి వచ్చే వాళ్ళకి స్టాల్స్
బాగుంటుంది.
ఇప్పుడు కూడా ఆచారాలు మనకి వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకోమని కానీ ఇప్పుడు మాలలు ధరించండి, ఇట్లా సపరేట్ గా బట్టలు వేసుకుని డినామినేషన్ సపరేట్ గా కనపడేలాగా ఆర్పాటంగా కనపడేలాగా ఇప్పుడు చాలా డినామినేషన్స్ వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నాయి బ్రదర్.
ఓకే ఓకే, ఇంకెవరు మాట్లాడతారు?
వందనాలు సార్.
నరేష్ బ్రదర్ చెప్పండి.
సార్ ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే ఈ మార్చి మాసంలో ఈ లెంట్ డేస్ అనేది కూడా సార్ మనకి బైబిల్ ఆధారాలు లేవు కానీ ఇది ఆచారంగా పాటిస్తున్నారు సార్. అంటే ఖచ్చితంగా ఇది పాటించాలి, అదేదో 40 శ్రమల దినము, 40 శ్రమల దినం తర్వాత యేసుప్రభుని సిలువ వేసినట్లుగా ఒక ఆచార సాంప్రదాయాన్ని చూడడం కూడా మనం చూడవచ్చు సార్. ప్రెజర్ సార్,
40
కూడా ఒక ఆచార సాంప్రదాయంగా నేటి దినాల్లో పాటిస్తున్నారు సార్ చాలా సంఘాలు.
ఆచారంగా పాటిస్తున్నారు.
సార్ ఇప్పుడు ప్రజలు చాలా మంది డ్రెస్ కోడ్ లను కూడా ఆచారంగా తీసుకుంటున్నారు సార్. రెండోది పేరు చెప్పి వర్షిప్ నడిపిస్తాం, మ్యూజికల్ నైట్ అని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా అంటే తల్లిదండ్రులు కానీ ఇతరులకు సాయం చేయకుండా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేయటం, సెమీ క్రిస్మస్ ఇలా కొన్ని ఆచారాలుగా బైబిల్లో ఇలా చేయాలనే రూల్ ఏం లేదు, కానీ అలా చేస్తూ అది ఒక ఆచారంగా ఇలా చేయాలి ఇలా చేస్తే బెటర్ అన్నట్టు చూపిస్తా ఉన్నారు సార్.
సెమీ క్రిస్మస్ చేయడము రాంగ్ అంటారా?
సెమీ క్రిస్మస్ చేయటం రాంగ్ కాదు సార్, వాటిలో ఒక డాన్సులు వేస్తూ దాన్ని వాక్యానికి వక్రీకరిస్తూ ఇలా ఆరాధన చేయాలన్నట్టు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఎక్కువగా డబ్బును వృధా చేయడం అలా ఎక్కువ ప్రాధాన్యతలు వాళ్ళకి ఇస్తా వాటికి ఇస్తా ఉంటారు సార్. అది నేను
ఓకే మాస్టర్ గారు చెప్పండి.
అదే సార్, ప్రస్తుతం ఉన్నటువంటి ఆచార వ్యవహారాలంటే అవే చేస్తున్నారు సార్. ఇంకోటి మనం అమెరికా లాంటి దేశాల్లో కానీ ఫారిన్ కంట్రీలు చూస్తే యేసుక్రీస్తుని సిలువ వేసినట్టుగా ఒక మనిషిని సిలువ పైన తీసుకొని మోసుకురావడం కూడా ఒక ఆచారంగా ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం బ్రదర్.
ఓకే
అన్నా ప్రైజ్ అన్నా. బ్రదర్స్ అందరూ కూడా చక్కగా బయట ఎట్లాంటి విషయాలు జరుగుతున్నాయి ఎట్లాంటి ఆచారాలు ఉన్నాయని చక్కగా మాట్లాడారన్నా. నేను ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నానన్నా, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనం కూడా చాలా సార్లు ఏం చేస్తున్నామంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించకుండా కొంత ఆచారబద్ధంగానే భక్తి చేస్తున్నామని నాకు అనిపిస్తా ఉందన్నా. దేవుడు అంటున్నాడు ఎవరు దేవుడి చేత ఆశీర్వదించబడినటువంటి వాళ్ళంటే వాక్యంలోంచి అంటాడు మీ వాళ్ళ ఆకలి కొంటే ఆహారం పెట్టారు ఆహారం ఇచ్చారు, వారు దప్పికొన్నప్పుడు దాహం ఇచ్చారు, వాళ్ళు దిగంబరులో ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చారు.
పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్ కన్నా కూడా పాయింట్ వైజ్ మనం ఇంకా నాలుగు వర్షాల్లోనే ఉన్నాం, మనకి ఆరు అయిపోయింది.
ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే చాలా సార్లు ఇతరులకు సహాయం చేయమని వాళ్ళని ప్రేమించమని దయ కలిగి ఉండమని ప్రేమ కలిగి ఉండమని చెప్తా ఉన్నాడనా. అయితే మనం ఏం చేస్తున్నామంటే దేవుని ఆరాధిస్తున్నాం అని చెప్పేసి ఒక్కదాన్నే మనం ఒక ఆచారబద్ధంగా చేస్తున్నాం, గాని దేవుడు చెప్పినటువంటి ఇవేవి కూడా మనం చేయట్లేదనా. ఎక్కువ ఇవేవి కూడా చేయలేనటువంటి వారంగానే అంటే ఇతరులకు సహాయం చేయడం గాని ప్రేమను చూపించడం గాని ఇవి చాలా తక్కువగా ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను.
రైట్, మనం కూడా వాక్యంలో చెప్పినటువంటి ప్రేమ చూపించడాన్ని పక్కన పెట్టేసి మిగతా అవన్నీ చేస్తా ఉన్నాము.
ఒక అంటే విశ్వాసం ఉంది గాని క్రియలు లేవు అనేది నేను చెప్తున్నాను.
విశ్వాసము చూపిస్తా ఉన్నాం కానీ క్రియలే అని చెప్తా ఉన్నారు. ఇదే విషయం మధుసూదన్ బ్రదర్ కూడా మీరు ఎవరైనా రోగి అన్నాడా అనేటువంటి వచనాన్ని కూడా యాకోబు 5:14 కోట్ చేస్తా ఉన్నాడు. చాలా చక్కగా మరి పార్టిసిపెంట్స్ కూడా వాళ్ళకి ఉన్నటువంటి అభిప్రాయాలను పంచుకుంటా ఉన్నారు చాట్ బాక్స్ లో. మరి రాజా రమేష్ గారు మార్కుస్ వార్త 7:3 కోట్ చేస్తా ఉన్నారు. మధుసూదన్ గారు నూనె రాసి ప్రార్థన చేయడం ఆచారం అన్నారు. మరి బైబిల్ ఇలా చెప్తుంది కదా, నూనె రాసి రోగి అయినప్పుడు నూనె రాసి ప్రార్థన చేయమని చెప్తుంది కదా. ఎగ్జాక్ట్లీ దేవుని వాక్యం చెప్తుంది, అది ఆచారం కాదు వాక్యం చెప్తున్నటువంటిది. కాకపోతే దాన్ని బిజినెస్ గా కాకుండా మరి వాక్యానుసారంగా చేయడం అనేటువంటిది ఉద్దేశం. ధర్మశాస్త్రంలో లేనిది ప్రస్తుత నూతన నిబంధనకి విరుద్ధంగా ఉన్న ధర్మశాస్త్రంలోని కూడా వస్తాయి మనోహర్ ఖమ్మం అని చెప్తా ఉన్నారు. కట్నం తీసుకోవడం కులం చూడటం ఇవన్నీ కూడా ఆచారంలోకి వస్తాయా బ్రదర్ అని వెస్ట్ గోదావరి నుంచి ప్రసాద్ బ్రదర్ అడుగుతా ఉన్నారు. ఇవి ఆచారంలోకి వస్తాయా అంటే మరి క్రైస్తవులంగా మనకి అవి చేయకూడదు కాబట్టి అవి చేయడం అనేది ఆచారం కిందకే వస్తుంది అనుకుంటున్నాం. స్టడీ టీం వాళ్ళు చెప్తారా కట్నం తీసుకోవడము కులం చూడటము మ్యారేజెస్ అప్పుడు ఇవి ఆచారంలోకి వస్తాయా మీరేమంటారు?
సార్ ఇవి ఆచరణ కిందకి రావు సార్, అది వారి వ్యక్తిగత విషయాలు. మనకి వారి కట్నాల గురించి ఇక్కడ కూడా ఈ మన పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్టుగా నా అబ్జర్వేషన్ లేదు సార్. వందనాలు సార్.
అంటే ఇది చెయ్యాలి అనేటువంటిది వాక్యం తెలిసినటువంటి ఎవరు కూడా చెప్పరు, కానీ అది పాటిస్తా ఉన్నారు. ఈవెన్ క్రైస్తవులు కూడా పాటిస్తా ఉన్నారు, కాబట్టి అది ఆచారం కిందకి వస్తుందేమో కదా
సార్. అంటే మీరు చెప్పినట్టు
అర్థం కాలేదు,
అన్నింటిలో నుంచి ఇది మన క్రైస్తవత్వం కూడా ఇప్పటికీ ఇది వ్యాపిస్తా ఉంది సార్.
కానీ క్రైస్తవులు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు మరి దీన్ని పాటిస్తా ఉన్నారు కాబట్టి అది ఆచారం కింద దాన్ని పాటిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చేమో కదా. రైట్, అర్థం ఉంది కదా. నాలుగో వచనం సుధాకర్ బ్రదర్ చెప్తా ఉన్నారు. నాలుగో వచనం దేవుడిచ్చిన ఆజ్ఞ, రెండో వచనం దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ కాదు అని చాలా స్పష్టంగా ఉంది. రైట్, యూదు నియమం ప్రకారం కుమారులు వృద్ధులైన తమ తల్లిదండ్రులు చూసుకోవాలి, కానీ ఆ చూసుకునేటువంటి విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కేటాయించినటువంటి డబ్బులన్నీ కూడా, లేకుంటే అవన్నీ కూడా మేము దైవార్పితం, దేవునికి కేటాయించాం కాబట్టి ఇక మిమ్మల్ని చూడాల్సిన పని లేదని చెప్పేసి వాళ్ళని పక్కన పెడతా ఉన్నారు. తల్లిదండ్రులు ప్రేమించాలి దేవుని ఆజ్ఞ. ఆజ్ఞలు వేరు, ఆచారాలు వేరు. దేవుని చేత ఏర్పరచబడిన ఆజ్ఞలు మనుషులు నియమించుకుని పాటించే ఆచారాలను ప్రవీణ్ కుమార్ బ్రదర్ చెప్తా ఉన్నారు. వారు చెప్తున్నారే కానీ పాటించడం లేదు. మనకి దేవుడు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు, నిజంగా దేవుడు ప్రాధాన్యం అయితే కనుక దానికి లోబడాలి, అలా లోబడకుండా పక్కన పెడతా ఉన్నారు. రైట్, మురళీ బ్రదర్ కూడా చక్కగా కోర్బాన్ గురించి చెప్తా ఉన్నారు. సో ఆ సాకుతో, కానుకలు ఇస్తున్నామన్న సాకుతో మరి తల్లిదండ్రుల పోషణ నుంచి తప్పుకుంటున్నారు. సో తల్లిదండ్రులు చేయాల్సినటువంటి విషయాలన్నీ కూడా ఆ బాధ్యత నెరవేర్చకుండా తప్పుకుంటున్నారు. ఆ పారంపర్య ఆచారము మురళీ బ్రదర్ 7:11 కోట్ చేస్తా ఉన్నాడు. సో చాలా చక్కగా పార్టిసిపెంట్స్ కూడా తమ యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు పంచుకుంటా ఉన్నారు. తల్లిదండ్రులు బాగోగాలు చూసుకోవడం, వారికి చూసుకోకుండా వారికి ఇవ్వబడిన దేవార్పడుతోంది అంటున్నారు. సో మాల్లో ఇప్పుడున్నటువంటి ఆచారాల్లో మరి మాలలు వేసుకోవడం ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. చాలా క్రైస్తవుల కులం కట్టును చూసుకోవడం ఖచ్చితంగా అది వాక్యానుసారం కాదు, అది మనం ఆచారంగానే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దానికి అధిక ప్రాధాన్యత ఇస్తానే ఉన్నారు వాక్యం ఎక్కడా చెప్పకపోయినప్పటికీ. రైట్, చాలా చక్కగా పార్టిసిపెంట్స్ కూడా మీ యొక్క ఉద్దేశాలు మీరు తెలియపరుస్తా ఉన్నారు. రైట్, ముందుకు వెళ్దాం. ఇందులో ఇంకేమీ లేకపోయినట్లయితే నెక్స్ట్ 5-6 వచనాలు ఇమ్మానుయేల్ బ్రదర్, ఐజాక్ బ్రదర్.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ ఆ 2 వచనాలు నాకైతే అర్థమైంది బ్రదర్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే నేను క్లారిటీ ఇస్తాను బ్రదర్.
రైట్, ఐజాక్ బ్రదర్ చాలా చక్కగా 5-6 వచనాలు నేను చాలా క్లారిటీతో ఉన్నానని చెప్తున్నారు. దీనిలో 2 వచనాల నుంచి ఏమన్నా మీ ప్రశ్నలు ఏమైనా అడుగుతారా? డౌట్లు కానీ ప్రశ్నలు కానీ ఏమన్నా ఉన్నాయా? పార్టిసిపెంట్స్ కానీ 5-6
దీన్ని ఎలా అర్థం చేసుకొస్తారంటే దేవార్పితం అంటే అది వాళ్ళు ఎట్లా మొక్కుకోవడమా, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ అర్పిస్తున్నారా? దీని మీద కొంచెం క్లారిటీ.
రైట్, ఐజాక్ బ్రదర్ దేవార్పితం అనే దాన్ని ఎలా తీసుకోవాలి?
అలాగే బ్రదర్. బ్రదర్ ఇక్కడ దేవార్పితం అనేది వీళ్ళు పెట్టుకున్నటువంటి పారంపర్య ఆచారం అనమాట, పెద్దల ఆచారం. అది ఎక్కడ బైబిల్లో లేదు, వీళ్ళు సొంతగా పెట్టుకున్నారు చేతులు కడుక్కోవటం అనేది. అలాగే ఏం పెట్టుకున్నారంటే ఆ దేవార్పితం అంటే వాళ్ళకున్న డబ్బు గాని ఆస్తి గాని దేవునికి ఇచ్చేసేస్తున్నాం, దేవుని ఆలయానికి ఇచ్చేస్తున్నాం అని ప్రకటన చేసుకుంటారు తమంతటి తామే. సో అది దేవార్పితం అనేసి అనుకుంటారు. ఇక దాన్ని ఎవరికి ఇచ్చేది లేదు, దేవునికి ఇచ్చేసామని పెట్టుకుంటారు. ఆ ఆచారం ఏం చేస్తుందంటే దేవుని ఆజ్ఞను ఉల్లంఘించేటట్టు చేస్తుంది. దేవుని ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అని నిర్గమకాండంలో ఉంటుంది. అలా సొంత ఆచారం పెట్టుకుని దేవుని ఆజ్ఞని క్రాస్ చేస్తున్నారు. అది బ్రదర్.
నరేష్ నీకు ఏమైనా అర్థమైందా? దేవార్పితం అంటే దేవునికి కానుకగా ఇస్తున్నాము, మరి దేవునికి దాన్ని కేటాయించాము, మీ బాధ్యతల కోసం ఏదైతే అమౌంట్ కేటాయించాలో, మీ యొక్క సౌకర్యాల కోసం ఏదైతే చేయాలో అవంతా కూడా మేము దేవునికి అర్పిస్తా ఉన్నాం కాబట్టి ఇక మేము చూడాల్సిన అవసరం లేదు, మీరు ఆ యొక్క ఏమంటారు ఆ బాధ్యతల నుంచి మేము తప్పుకోవచ్చు అనేటువంటి వాళ్ళు బోధిస్తా ఉన్నారట. యేసుక్రీస్తు ప్రభువారు అదే వాళ్ళని పాయింట్అవుట్ చేస్తా ఉన్నారు. దేవుడేమో తల్లిదండ్రులు గౌరవించమంటున్నాడు, వాళ్ళని ఆజ్ఞగా ఇస్తున్నాడు, వారిని దూషిస్తే గనక మరణశిక్ష వేయమంటున్నారు. మీరేమో అదేం పర్లేదు, మీరు చేసినటువంటి తప్పులకి అవన్నిటి కూడా దేవునికి అర్పితంగా కొంత కానుకగా పక్కన పెడితే చాలు, ఇక తల్లిదండ్రులకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ నుంచి మీరు తప్పుకోవచ్చు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆచారంగా చెప్తా ఉన్నారట. దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. దైవార్పితం అంటే కానుకగా పక్కన పెడతా ఉన్నారు, ఇది దేవునికి చెందినది అని చెప్తా ఉన్నారు అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు అనుకుంటున్నాం. నరేష్ బ్రదర్ ఏమన్నా అర్థమైందా?
సార్ సార్ అర్థమైంది సార్. అన్న చెప్పింది, మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే వాళ్ళు ప్రకటించుకోవడం, దేవుడికి మొక్కుబడి చేసుకోవడం. ఒకసారి మొక్కుబడి చేసుకునేస్తే, ప్రకటించుకునేస్తే ఇంకా ఎవరికి ఏం చేస్తున్న అవసరం లేదు తల్లిదండ్రుల విషయంలో అన్నట్టుగా నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్.
రైట్, చాలా చక్కగా మీరు అడుగుతా ఉన్నారు. వినోద్ బ్రదర్, గోత్రాలు ఎందుకు పెట్టారు? గోత్రాల గురించి ఇక్కడ ఈ క్వశ్చన్ తీసుకోబడదు, ఈ డిస్కషన్ లో లేదు కాబట్టి. ఆచారాల కిందకి రావు, దురాచారాలు. రామ్ ప్రసాద్ బ్రదర్ అయితే అసలు ఆచారాలు కాదు, కట్నాలు అవి ఏవైతున్నాయి దురాచారాలు అంటున్నారు. కట్నం తీసుకోవడం డబ్బు మీద ఆశతోనే కదా, కాబట్టి అది ఆచారమే కాదు దురాచారం అని కూడా బ్రదర్స్ చెప్తా ఉన్నారు. క్రైస్తవుల కులం చూడటము, కట్నం తీసుకోవడం చాలా తప్పు అని లిల్లీ రోజీ సిస్టర్ గారు చెప్తా ఉన్నారు. సో అట్లాగే ప్రతి వాడు తల్లి తండ్రికి భయపడవలను, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలను, మరి లేవీ కాండం 13:3 వచనాలు కోట్ చేస్తా ఉన్నారు. రైట్, కాలేబు అక్సాకి చారు కదా, అర్థం కాలేదు. ఆచారాలు అంటే మనుషులు ఏర్పరచుకున్న సాంప్రదాయాలు. రైట్, వారు పెట్టుకున్న ఆచారం మనుషులు. ఒక వ్యక్తి తల్లిదండ్రులకు సహాయం చేయాల్సిన డబ్బును ఇది దేవునికి అర్పించిన కానుక, రాజా రమేష్ గారు చెప్తా ఉన్నారు. సో దళితండ్రులకి ఏదైతే మనం చేయాలో దాన్ని, ఇది దేవునికి అర్పితం కానుక అన్నట్టుగా పక్కన పెడతా ఉన్నారు. సో తల్లిదండ్రుల్ని వారి యొక్క అవసరతలు అక్రతలు చూసుకోవాల్సిన అవసరం లేదు అని బోధిస్తా ఉన్నారు. ఇది తప్పు అనేటువంటిది ఇక్కడ బ్రదర్స్ కూడా చెప్తా ఉన్నారు. ఇంత చిన్న విషయానికి ప్రభు ఎందుకు ఆజ్ఞతో మాట్లాడుతున్నారు? శామ్యూల్ బ్రదర్ అడుగుతున్నారు. ఇంత చిన్న విషయానికి ఎందుకు ఆజ్ఞతో అంటే, వాళ్ళ ఆచారాల గురించి, వాళ్ళేమో ఆచారం గురించి మాట్లాడుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞలతో ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటిది శామ్యూల్ బ్రదర్ అడుగుతా ఉన్నారు. ఏమన్నా చెప్తారా బ్రదర్? చెప్పండి.
అన్నా అది చిన్న విషయం కాదన్నా, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం చేసిన దాంతో సమానం అని, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని మన వాక్యం చెప్తాది గాని, కాబట్టి అది చాలా పెద్ద విషయం అన్నా.
ఓకే, అంత చిన్న విషయం కాదు అని బ్రదర్ చెప్తున్నారు. ఇంకొకరు ఎవరు రెస్పాండ్ అయ్యారు?
సార్ వందనాలు సార్.
నరేష్ బ్రదర్
సార్, 15:3 అన్నగారు చెప్పిన దాన్ని ఏకీభవిస్తూ ఇంకొక మాట కోర్టు చేస్తాను సార్. 15:3 ఏమన్నారంటే, ఇందాక చెప్పినట్టు చిన్న విషయం తీసుకోవడానికి లేదు, మీ పారంపర్య నిమిత్తమే దేవుని ఆజ్ఞను వారు అతిక్రమిస్తున్నారు. ఇంకొకటి 9వ వచనంలో మనుషులు కల్పించిన పద్ధతులు అది దైవోపదేశమును బోధిస్తున్నారు సార్. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ పక్కన పెట్టేసి వీళ్ళేది ఏదైతే సృష్టించుకున్నారో ఇవే దైవోపదేశములు, ఇదే దేవుని యొక్క బోధన అన్నట్టుగా వాళ్ళు బోధిస్తున్నారు. కాబట్టి అసలు దీనివల్ల దేవుని రాజ్యంలోకి ఎవరు వెళ్ళకపోతారు. ఇది చిన్న విషయంగా తీసుకోవడానికి వీలు పడదని నా అభిప్రాయం సార్, 9వ వచనం ప్రకారం.
సో వాళ్ళు వాళ్ళకున్నటువంటి స్వార్థ బుద్ధితో తల్లిదండ్రులు గౌరవించాల్సిన పరిస్థితులు అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ యొక్క ఆచారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ బాధ్యతల నుంచి తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో కాబట్టి ఇది అంత సీరియస్ గా ప్రత్యేకంగా దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టి ఆచారాలు ముందుకు తెచ్చి పెడతా ఉన్నారు. అందుని బట్టి చాలా సీరియస్ గా యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకున్నారని చెప్తా ఉన్నారు. రైట్, ఇంకేమైనా విషయాలు ఉన్నాయి ముందుకెళ్దామా? 7:9 ఎస్తేర్ సిస్టర్ గారు, సో అది కూడా దేవుని పేరుతో బాధ్యత నుంచి వాళ్ళు తప్పుకునేటువంటి బాధ్యతని దేవుని పేరు చెప్పి వీళ్ళు తప్పుకుంటున్నారు. సో చక్కగా డిఆర్డిఏ నుంచి సూర్యపేట సిస్టర్ గారు చెప్తా ఉన్నారు. చిన్న విషయాన్ని పద్ధతి చేస్తూ వాగ్దానములతో కూడినటువంటి మొదటి ఆజ్ఞ నిర్లక్ష్యం చేస్తున్నారు. రైట్, ఆశిష్ గారు సమయం తీసుకున్నాం, 7:9 మీరు స్టడీ చేస్తుంది ఏదంటే వివరణ చేయొచ్చు, మీకున్న ప్రశ్నల నుంచి అడగొచ్చు.
బ్రదర్ నాకు క్లియర్ గా ఉంది బ్రదర్, వివరించమంటే వివరిస్తాను.
రైట్, సిస్టర్ గారి వైపు నుంచి చాలా క్లారిటీతో ఉన్నారు. ఎవరికన్నా ఏమైనా ప్రశ్నల నుంచి 7:9 అర్థం కాని విషయాలుంటే మీరు అడగొచ్చు. ఏమైనా అడుగుతారా పార్టిసిపెంట్స్ కానీ స్టడీ టీమ్ వారు కానీ? 7:9 ఏమైనా ఉన్నాయా? చెన్నై మాస్టర్ గారిని అడ్మిట్ అంట చేయండి బ్రదర్ కి.
చేస్తున్నా.
రైట్. 7-9 వచనాలు ఏమైనా డౌట్లు ఏమైనా ఉన్నాయా?
ప్రైజ్డ్ సార్.
మైకిల్ బ్రదర్
సార్, పెదవులతో గణపరచడం అంటే ఏంటి సార్?
రైట్ సిస్టర్ గారు, పెదవులతో గణపరుస్తున్నారని చెప్తున్నారు, పెదవులు గణపరచడం అంటే ఏంటి, ఏం చేస్తున్నారు?
బ్రదర్ ప్రేమించినారు బ్రదర్, పెదవులతో గణపరచడం అంటే వారు మరి దేవుని ప్రేమిస్తున్నామని ఒక బట్టి ముసుగులో ఉన్నారు, కానీ వారి యొక్క ప్రవర్తన అయితే అట్లా లేదు, వారి యొక్క పనులైతే అట్లా లేవు. మాట్లాడడం అయితే మాట్లాడుతున్నారు, కానీ దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తున్నట్టుగా ప్రేమిస్తున్నట్టుగా కనపడుతుంది. కానీ మరి తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టడం ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు మరి ఏసు వారి మీద మరి అందుకనే మరి వేషధారులు అనే పదాన్ని ఉపయోగించారండి. మరి ప్రవర్తన అయితే అలా లేదు అని అక్కడ తెలియపరచబడింది బ్రదర్.
రైట్, ఇంకేమో చెప్తారా? సిస్టర్ గారు చక్కగా వివరిస్తా ఉన్నారు, ఇంకొకరు ఎవరైనా చెప్తారా? పెదవులతో గణపరుస్తడం అంటే ఏంటి
సార్? వాక్యం వాళ్ళ హృదయంలో ఉండదు సార్, పైకి ప్రార్థిస్తూ వాళ్ళు చూడటానికి బ్రహ్మాండంగా ఉంటారు, వాళ్ళు భక్తులాగా ఆత్మీయంగా ఉంటారు, పైకి ఆరాధిస్తూ స్తుతిస్తూ బ్రహ్మాండంగా ఉంటారు, దాన్ని పెదవులతో ఆరాధించడం అంటారు సార్. వాళ్ళ హృదయం అలా ఆత్మీయత ఉండదు సార్.
క్రాంతి బ్రదర్
అన్నా ప్రైజ్ లాగా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, దేవుడు చెప్పినటువంటి వాటిని పాటించకుండా మనుషులు చెప్పినటువంటి వాటిని పాటిస్తూ దేవుణ్ణి మేము గణపరుస్తున్నామని చెప్తున్నారన్న, అదే వేషధారణ, అదే పెదవులతో గణపరుస్తూ అన్న.
రైట్, ఇంతమంది మాట్లాడారు, మైకల్ నీకు ఏమైనా అర్థమైందా, క్లారిటీ ఏమైనా వచ్చిందా? పెదవులతో గణపరచ నువ్వేమైనా స్టడీ చేసి నేను మీరేమైనా స్టడీ చేసిన పెదవులతో గణపరచడం అంటే ఏంటనేది?
లేదు సార్, అది క్లారిటీ కోసం అడిగారు సార్.
రైట్, సో పైకేమో చాలా దేవుని అంటే గౌరవము భక్తి ఉన్నట్లుగా, దేవుని బాగా ప్రేమిస్తున్నాం అన్నట్లుగా, దేవుని ఆరాధిస్తున్నాం అన్నట్లుగా చాలా భక్తిగా పై కనపడుతూ ఉంటారు. బట్ ఈ విధంగా నిందిస్తూ ఇతరుల్ని అంటే వారి యొక్క ప్రవర్తన అలా ఉండదు, పైకేమో చాలా భక్తిగా ఉన్నట్టుంటారు, వారి జీవితాల్లో వాక్యం మనకే కనపడదన్నమాట. సో వాక్యం కనిపించకుండా పైకి మేము మాటలకేమో చాలా చక్కని మాటలు చెప్తుంటారు మేము భక్తులు అన్నట్లుగా, బట్ అది పెదవులతో గణపరచడం అనేటువంటిది చెప్తా ఉన్నారు. సో పార్టిసిపెంట్స్ కూడా చాలా చక్కగా వారి యొక్క ఉద్దేశాలు చెప్తా ఉన్నారు, పెదవులతో గనంత కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు దేవుని గౌరవిస్తున్నట్లు కనిపిస్తారు, కానీ నిజంగా దేవుని విధేయత చూపించడం, వాక్యానికి విధేయత చూపించడం ఉండదు, వేషధారులుగా ఉంటారు అనేటువంటి చెప్తా ఉన్నారు, పొగుడుతా ఉంటారని చెప్తున్నారు. ఇట్లా చాలా చక్కగా పార్టిసిపెంట్స్ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. రైట్, ఇదండి ఉన్నటువంటి విషయాలు. రైట్, ఇంకా ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా
సార్? వందనాలు సార్, నేను ఒకటి యాడ్ చేస్తాను సార్, పెదవులతో
చెప్పండి
సార్. మనకి మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో యేసుప్రభుల దీని గురించి చాలా విషయాలు చెప్తారు సార్. 6వ అధ్యాయంలో ఒక మాట, మనుషులకు కనబడాలన్నట్టుగా వాళ్ళ నీతి కార్యాలు చేయడం సార్, అదేవిధంగా అంటే అది ధర్మం చేసే విషయంలో కానీ ఇతరులకు హెల్ప్ చేసే విషయంలో అందరు చూసేటట్లుగా చేయడము, సంత విధులను నిలబడి ప్రార్థన చేయడము, గట్టిగా ప్రార్థన చేయడము, విస్తరించి ప్రార్థన చేయడము, ఉపవాసం చేసేటప్పుడు అందరికి తెలియాలని తెలిసేటట్లుగా ఉపవాసము, నేను ఉపవాసం ఉన్నానని చెప్పి 10 మందికి చెప్పుకోవడము. సో ఇట్లా మనకి కొన్ని విషయాలు కూడా మనము
రైట్ అర్థమైంది సార్, చాలా చక్కగా అర్థమైంది. పెదవులతో గణపరచడం అంటే మాటల్లో భక్తి ఉంటుంది, హృదయంలో ఉండదు, దేవుని పట్ల నిజమైన ప్రేమ విధేయత ఉండదు అనేటువంటిది చాలా చక్కగా అర్థమైపోయింది. రైట్, ఇంకొకటి ఆరాధన, నిజమైన ఆరాధన అంటే ఏంటి అనేటువంటిది ఇక్కడ అడుగుతా ఉన్నారు. ఆరాధిస్తున్నారు, వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, మరి వ్యర్థంగా కాకుండా నిజంగా ఇలా ఆరాధన చేయాలి అనేటువంటిది ఇక్కడ రాజా రమేష్ గారు అడుగుతున్నారు. ఇక్కడ వ్యర్థంగా ఆరాధిస్తున్నారు వాళ్ళు, మరి నిజంగా ఆరాధించడం ఎట్లా అనేటువంటిది అడుగుతున్నారు, ఏమని చెప్తారా?
అన్నా ప్రైజ్ లాట్ అన్నా, అన్నా ప్రైజ్ లాట్ అన్నా.
బ్రదర్ చెప్పండి, మీ వాయిస్ క్లియర్ గా సమయం తీసుకోండి.
అక్కడ వ్యర్థంగా ఆరాధిస్తున్నారంటే 9వ వచనం కంటిన్యూషన్ లోనే ఆయన అందరి గురించి మాట్లాడుతా ఉన్నారన్నా, వేషధారులారా, ఈ ప్రజలు అని ప్రజలందరి గురించి కూడా ఆయన మాట్లాడుతా ఆయన అంటున్నాడు, ఆయన పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, హృదయం దూరంగా ఉంది అంటే, ఇందాక మీరు చెప్పినట్లుగా వాళ్ళు భక్తిగా ఉంటారు, చర్చిలో మనం భక్తిగా ఉంటాం, బయట వచ్చేటప్పటికి సాక్షి జీవితం ఉండదన్న, దేవుడి ఆజ్ఞలు పాటించడం, దేవుడు చెప్పినట్టుగా నడవం, అది వ్యర్థంగా ఆరాధించడమే అన్న. ఆయన చెప్పినట్టు వినని వాడు ఆయన నా సంబంధి కాదు అని మన వాక్యంలో కూడా చూస్తామన్నా. అందుకని ప్రజలందరి గురించి కూడా మాట్లాడుతున్నాడు, మనం కూడా ఆలోచన.
ప్రశ్న ఏంటంటే, నిజమైన ఆరాధన ఏంటి? ఇక్కడ వ్యర్థంగా వాళ్ళు మాటలు చెప్తా ఉన్నారు, వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారు, మరి నిజమైన ఆరాధన ఏంటి అని అడుగుతున్నారు.
నిజమైన ఆరాధన ఏంటంటే దేవుడు చెప్పిన వాటిని పాటించటం అన్న.
రైట్, వాక్యానుసారంగా వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని పాటించుకుని నిజమైన ఆరాధన
అంటున్నారు. హృదయం దూరంగా ఉందని అంటా ఉంటారు సార్, హృదయం దగ్గరకు ఉండాలి. రెండోది ఆజ్ఞలు పాటించాలి సార్ మేము.
ఓకే రైట్. ఇంకో చక్కని ప్రశ్న పార్టిసిపెంట్స్ అడుగుతా ఉన్నారు, ప్రారంభ ఆచారాలు దేవుని వాక్యాన్ని ఎలా నిరర్థకం చేస్తాయి అంటున్నారు. మంచి ప్రశ్న, డిస్కషన్ తీసుకోదగ్గినటువంటి ప్రశ్న అనుకుంటున్నాను. ఆచారాలు దేవుని వాక్యాన్ని ఎలా నిరర్థకం చేస్తాయి, ఏం చెప్తారా?
సార్ వందనాలు సార్.
బ్రదర్ చెప్పండి. నరేష్ బ్రదర్.
సార్, ఆచారాలు దేవుని వాక్యాన్ని ఎలా నిరర్థకం చేస్తుందంటే, ఆ ఆచారాలకి వాళ్ళు మొదటి ప్రాముఖ్యత ఇస్తారు సార్, దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వరు. ఎందుకంటే మన 19:9 మత్తయి సువార్తలో మనుషులు కల్పించిన పద్ధతుల్లో దైవోపదేశములు, అంటే మనుషులు ఏదైతే ఆచారాలు పెట్టారో వాటిని పాటిస్తే సరిపోతుంది, అదే దైవోపదేశములు అన్నట్లు వాళ్ళు బోధిస్తున్నారు, దాన్నే పాలు అయితే దేవుని వాక్యానికి ఇక్కడ తావు ఉండదు సార్, అక్కడ అవకాశం ఉండదు. కాబట్టి అది ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞని మనం అతిక్రమించడానికి అవకాశం ఉంటుంది. అంటే దేవుని వాక్యాన్ని పతనం పెట్టేస్తారు. ఇక్కడ వీళ్ళు కూడా చాలా బొత్తిగా నిరాకరించారన్నమాట మనం మార్కుస్ వార్త చూస్తాం సార్. అంటే అక్కడ దేవుని వాక్యానికి అస్సలు తావు లేదు, మనుషులు కల్పించిన పద్ధతులు ఈ ఆచారాలే సరిపోతుంది, దాన్ని పాటిస్తే మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అన్నట్లుగా ఉంటారు అనేది నా ఆలోచన. వందనాలు సార్.
ఓకే బ్రదర్, వందనాలు. సో చక్కగా
ఈ ఆచార పారంపర్యమైన ఆచారాలు ఆచరించడం అనేది ఒక తరం నుంచి ఇంకొక తరానికి అది జనరేట్ అవుతూ వస్తుంది సార్. అట్లా కంటిన్యూటీ వస్తా ఉన్నప్పుడు ఆ ముందొచ్చే తరాలు ఏం చేస్తాయంటే, దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను మొత్తం పక్కన పెట్టేసి ఈ వేషధారులో ఏదైతే ప్రవేశపెట్టారో చివరికి దాన్నే ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ముందడేటైతే నరకంలోకి ప్రవేశిస్తున్నాడు, వెనకాడు కూడా సేమ్ అదే ఆచారాలు అనుసరించి నరకంలోకి పడిపోతారు, పూర్తిగా దేవుడి నుంచి డీవియేట్ అయిపోతారని చెప్పేసి నా భావన సార్ అది.
ఓకే బ్రదర్. సో ఆచారాలు అనేటువంటివి దేవుని వాక్యాన్ని రీప్లేస్ చేస్తాయి, అది చాలా ప్రమాదకరము. ఆజ్ఞల్లో, వాక్యంలో లేని ఆచారాలను యాడ్ చేయడం వల్ల మరి వాక్యం తగ్గిపోతుంది, దేవుణ్ణి మనం దూరమైపోతా అనేటువంటి విషయాలు చెప్తా ఉన్నారు. రైట్, ముందుకెళ్దాం, మనకు సమయం అయిపోతుంది కాబట్టి 10:11 వచనాలు. క్రాంతి బ్రదర్, మీకేం అర్థమైంది, మీ యొక్క స్టడీ చేసినటువంటి విషయాలు ఉంటే చెప్పొచ్చు, ఏమైనా డౌట్లు ప్రశ్నలు అడగొచ్చు.
అన్నా ప్రైజ్ లాట్ అన్నా. ఇందాక బ్రదర్ గారు నేను సొంత మాటలు చెప్తా ఉన్నప్పుడు హృదయంలో హృదయం అనేది లేదు అని అన్నారన్నా. మన సొంత మాటల్లో వాడేటప్పుడు చాలా సార్లు మనం మామూలుగా ఏమంటామంటే, హృదయంలో ఉంది కాబట్టే మీరు మాట్లాడారు అన్నట్టుగా మాట్లాడతాం కాబట్టి నేను సొంత మాటలో చెప్పానన్నా. మిగతా పోర్షన్ అంతా నాకు అర్థమైందన్నా, నేను క్లారిటీగా ఉన్నాను. ప్రైజ్ లెటర్.
10:11 వచనాలు ఏమన్నా చెప్తారా, డౌట్లు ఏమైనా ఉన్నాయా, ఎవరన్నా ఏమైనా మాట్లాడతారా, ఏమైనా డౌట్లు గాని ప్రశ్నలు గాని 10:11 వచనాల్లో ఏమైనా ఉంటే తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. రైట్, నోట పడున్నది మనుషుని అపవిత్రపరచును గాని నోట నుండి వచ్చినది ఏది మనుషుని అపవిత్రపరచదని వారితో చెప్తా ఉన్నాడు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి పార్టిసిపెంట్స్ కాని? రైట్, ఏమి లేకపోయినట్లయితే మనము ఇంతతో కన్క్లూడ్ చేసుకుందాం. చాలా చక్కగా, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పోర్షన్ ఈరోజు మనం చూసాం. నిజంగా ఈ రోజుకి కూడా ఆచారాలు చాలా చాలా నిజంగా ఎంతగా ప్రభావితం చేస్తా ఉన్నాయంటే చాలా విషయాలు ఇప్పటికున్నటువంటి క్రైస్తవ సమాజంలో కూడా తెల్ల బట్టలు వేసుకొని వస్తేనే పరిశుద్ధత అన్నట్లుగా అయిపోతా ఉన్నారు. తర్వాత ప్రతిరోజు చర్చికి వస్తే చాలు, అదే గొప్ప భక్తి అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. మరి నిజంగా వాక్యాన్ని అర్థం చేసుకోవడం, వాక్యాన్ని పాటించడం అనేటువంటిది తక్కువైపోతున్న పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం. చాలా ఆచారాలు వచ్చిపోతా ఉన్నాయి. ఈవెన్ ఒక సంఘం ఒక సంఘం వాళ్ళని హృదయపూర్వకంగా పలకరించుకునేటువంటి పరిస్థితులు లేకుండా పోతా ఉన్నాయి. అంటే డినామినేషన్స్ గొప్ప ఏమంటారు విగ్రహాలలాగా అయిపోతా ఉన్నాయి. వాక్యం చదివేటకుండా పాస్టర్ గారు చెప్పింది ఫైనల్, ఆయన ఏం చెప్పినా గానీ అదే రైటు, మా పాస్టర్ గారు చెప్పారు కాబట్టి, మా దైవజనులు చెప్పారు కాబట్టి అదే ఫైనల్ అన్నట్లుగా మరి వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేయలేకపోతా ఉన్నారు. ఇట్లా చాలా విషయాలు వచ్చేసాయి. కాబట్టి మనము అలా కాకుండా మరి వాక్యాన్ని క్రమంగా చదువుతూ వాక్యంలో మరి దైవజనులు చెప్పేటువంటి ప్రతిదీ కూడా వాక్యం అదే చెప్తుంది కదా, పరిశీలనగా చూసి అలా ఉందా లేదా అనేటువంటి పరిశీలనగా చూస్తూ దాన్ని మనం పాటించాలి. వాక్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, అంతే తప్ప ఆచారాలు కాదు అనేటువంటిది ఈరోజు వాక్యం నుంచి మనం చాలా జాగ్రత్తగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మనము వాక్యం మీదే బేస్ అవుదాం. మనం నమ్ముతున్నటువంటి ఆలోచనలు సిద్ధాంతాలు కాకుండా చాలా మందికి చాలా విషయాలు గూడుగట్టుకుపోయినాయి. వాళ్ళ యొక్క ఆలోచనలు కరెక్ట్ అనుకుంటున్నారు, అలా కాకుండా మన ఆలోచనలు నిజంగా వాక్యంలో ఉన్నాయా లేదనేటువంటిది పరిశీలనలోకి రావడం అనేటువంటిది మన ఆత్మీయంగా బలం పొందుకోవడానికి దేవుని యొక్క మాటకు విధేయత చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మనము ఆచారాలకు కాకుండా మరి దేవుని వాక్యానికి, మరి ఆచారాలు ఎట్లా దేవుని నుంచి దూరపరుస్తాయో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మనము శాస్త్రులు పరిశీలిలాగా కాకుండా మరి వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాక్యంలో ఉందా లేదా, అలా ఉందా లేదా అనేటువంటిది మనం పరిశీలన చేసి దాని ప్రకారం జీవించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని మనం చేస్తా ఉన్నాను. ఇంతటితో ఈ యొక్క ఈ రోజు ఉన్నటువంటి బైబిల్ స్టడీ మనం ఇక్కడ ఆపుదాము. రేపు దీని యొక్క కొనసాగింపు మనం ముందుకెళ్దాం. రేపు మరింతగా సిద్ధపాటు రావాల్సిందిగా స్టడీ చేస్తా అవసరంగా ప్రభుత్వం మనం చేస్తా ఉన్నాను. దయచేసి ఒకరు పార్టిసిపెంట్స్ నుంచి ఒకరు సమయం తీసుకొని బైబిల్ స్టడీ నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. పాలింపు నిమిత్తం క్రాంతి ప్రదర్శన తీసుకోండి.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. నాయన ఇంతవరకు కూడా నా తండ్రి వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి తండ్రి మాకు ఇచ్చినటువంటి బైబుల్ స్టడీ నిమిత్తం నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువ. నాయన తండ్రి నా ప్రభువ ఆచార వ్యవహారాలు నా తండ్రి నాయన మనుషులు కల్పించినటువంటి పద్ధతులను పాటిస్తూ దేవుని ఆజ్ఞలను నాయన ఏ విధంగా నిరర్ధకం చేస్తున్నావో, ప్రయోజనం లేకుండా చేస్తున్నావో, నిష్ప్రయోజనంగా చేస్తున్నావో ప్రభువా. ఇదిగో తండ్రి నాయన మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నాయన మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలను తల్లిదండ్రులను సన్మానించాలి. నాయన వారి బాబోగులు చూసుకోవాలని మీరు సెలవిస్తుంటే ప్రభు తండ్రి ఆనాడు ఉన్నటువంటి నా ప్రభువా, ఇదిగో తండ్రి నాయన పరిచయలు శాస్త్రులు ఏ విధంగా నాయన వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు ప్రభువా. ఇదిగో నా తండ్రి వాక్యంలోంచి నాయన ఇదిగో నాయన మాతో మా అందరితో మీరు స్టడీ ద్వారా నాయన ఇదిగో నాయన మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నా. చక్కగా మా సహోదరి సహోదరులందరూ తండ్రి చక్కగా పార్టిసిపేట్ చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. నాయన ఈ యొక్క నాయన మాటలను ప్రభువా ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపజేయండి తండ్రి. చక్కగా నాయన ఈ దినమంతా మీ నామానికి మహిమకరంగా జరిగించుకున్నారు, నీకు వందనాలు. నాయన రేపటి దినం కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. చక్కగా అనేకులకు నాయన అర్థమయ్యేటువంటి రీతిలో ప్రభువా ఇదిగో నాయన మా సహోదరులందరూ కూడా మాట్లాడడానికి సహాయం చేయండి. నడిపించినటువంటి నీ దాసును బట్టి కూడా వందనాలు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లాట్ అన్నా.